My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవ్ గారి ప్రేమైన మిత్ర కార్యక్రమం ఆగస్టు 7, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రేమైన్ మీతో, మ్యాజే భార్గవితో. మనం మొన్న ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నాం కదా. ఆనందము అతిశయము మనసున శివాలెత్తినప్పుడు, దుఃఖము దుస్సంఘటనము బాధగా గుచ్చుకున్నప్పుడు, అవసరమో అనవసరమో సందర్భం ఒకటి తారసపడినప్పుడు, సందేహమో సందిగ్ధమో భారమై అయోమయం ఆవరించినప్పుడు, ఓ సమాధానంలా గుర్తొస్తాడు స్నేహితుడు, ఓ భరోసాలా హత్తుకుంటాడు మిత్రుడు, ఓ స్పష్టమైన సమీరంలా అల్లుకుంటాడు చెదికాడు. మనకు అమ్మా నాన్న బంధం ఎలా ముడిపడి ఉంటుందో స్నేహ బంధం కూడా అంతే బలంగా అల్లుకొని ఉంటుంది. ఈ బంధం ఏనాటిది అంటే తొలి మనిషికి మరో తోడు పుట్టినప్పటి నాటిది. ఇప్పుడు కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా జాతులుగా హోదాలుగా అంతస్తులుగా వర్గాలుగా విడిపోయిన మానవ జాతిని ఒక మల్టీ కలర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ తో ముడేసే రంగురంగుల స్నేహ బంధం అది. స్నేహానికి వర్ణ వివక్ష లేదు, ప్రతి రంగు అల్లుకుపోవాల్సిందే, కలుపుకుపోవాల్సిందే. మనిషి ఒంటరివాడు కాదు, సంఘజీవి అంటే నలుగురితో పాటు కలిసిమెలిసి బతికేవాడు, 10 మందితో పాటు అడుగున అడుగై నడిచేవాడు. అతడి జీవితం జీవనం చుట్టూ ఉన్న సమాజంతోనే ముడిపడి ఉంటాయి. కుటుంబం అతడికి అండగా ఉంటుంది. కుటుంబ పరిధిని దాటిన అవసరాలు అభిరుచులు పంచుకోవటానికి పెంచుకోవటానికి మరొక తోడు అవసరం. అది ఆదిమ కాలం నాటి వేట కావచ్చు, ఆధునిక కాలంలో నీట్ కావచ్చు, అప్పుడు ఆహారాన్వేషణ కావచ్చు, ఇప్పుడు ఉద్యోగ సాధన కావచ్చు, అప్పుడు చేతిన చేయి కలిపి సాగిన సామూహిక సంబరం కావచ్చు, ఇప్పుడు చదువులు కొలువులు సాగే ఆధునిక జీవనంలో కావచ్చు. ఆలోచనలు పంచుకుని ఆసరాగా నిలిచే సరి జోడి స్నేహితుడు. అమ్మా నాన్న, అన్నా తమ్ముడు, అక్క చెల్లి, అత్త మామయ్య వంటి కుటుంబ బంధాల ఎంపిక మన చేతిలో లేదు, కానీ మంచి స్నేహితులను ఎంచుకునే అవకాశం మన దగ్గరే ఉంది అంటారు పెద్దలు. నీ స్నేహితులు ఎవరు నాకు చెప్పు, నువ్వెలాంటి వాడివో నేను చెబుతాను అనేది ప్రఖ్యాత నానుడి. జీవితంలో స్నేహితుల ప్రాధాన్యాన్ని ప్రత్యేకతను చెప్పే మాట ఇది. జీవితంలో మనకు చాలా మంది పరిచయం అవుతారు, స్కూల్లో కాలేజీల్లో ఉద్యోగాల్లో ఉద్యమాల్లో ప్రయాణాల్లో ఫంక్షన్లలో నివాస ప్రాంతాల్లో, ఇలా మన అవసరార్థం వెళ్ళే మసలే ప్రతి చోట ఎంతో మంది తారసపడతారు. చాలా మంది పరిచయస్తులుగానే మిగిలిపోతారు, ఏ కొందరో స్నేహితులు అవుతారు, అందులో ఏ కొద్ది మందో ఆత్మీయ స్నేహితులు అవుతారు. స్కూళ్లలో కాలేజీల్లో ఏళ్ల తరబడి ఒకే బెంచిలో కూర్చుంటాం, కొన్ని వందల వేల సార్లు మాట్లాడుకుంటాం, ఒకే హాస్టల్లో ఉంటాం లేదంటే ఒకే ప్లే గ్రౌండ్ లో ఆడుకుంటాం, కలిసిమెలిసి తిరుగుతాం, పంచుకొని తింటాం, ఇరుక్కుని కూర్చుంటాం, ఇచ్చి పుచ్చుకుంటాం, అరుస్తాం, ఆనందిస్తాం, కోప్పడతాం, కొట్టుకుంటాం, సారీలు చెప్పుకుంటాం, అల్లరి చేస్తాం, అలుగుతాం, ఆట పట్టిస్తాం, అయ్యింది ఏదో అయింది అనుకుంటాం, అందరం కలిసి నవ్వుకుంటాం. అలా అల్లనల్లనగా సాగే ప్రయాణంలో ఒకరికొకరం అర్థమవుతాం. స్వార్థాలు త్యాగాలు, అండగా నిలబడ్డాలు, అవకాశవాదాలు, నమ్మడాలు, నమ్మక ద్రోహాలు చేయడాలు, చాడీలు చారస్తాలు, అవసరానికి ఆదుకోవడాలు, ఆపదలో అండగా నిలబడాలు, అన్ని అనుభవంలోకి వస్తాయి. విద్యాలయాల్లో నేర్చుకునేది చదువు ఒక్కటే కాదు, విశాలమైన జీవితం కూడా. సంపాదించేది మార్కులు మెరిట్లే కాదు, విలువైన స్నేహం కూడా. మన చుట్టూ ఉన్న వాళ్ళు అర్థమవటం స్కూల్ స్థాయిల నుంచే మొదలవుతుంది, స్నేహాలు అప్పుడే ఆరంభమవుతాయి. మన ఇష్ట ఇష్టాలు, మనకు మనం ఇచ్చిపుచ్చుకునే ప్రాధాన్యాలు, మన అభిరుచులు అభిప్రాయాలు స్నేహితుల ఎంపికలో కీలక పాత్ర వహిస్తాయి. ఎవరు మనసుకు దగ్గరగా వస్తారో వాళ్ళు మంచి స్నేహితులు అవుతారు. కాల ప్రవాహంలో కొందరు ప్రాణ స్నేహితులుగా మిగులుతారు. మనల్ని మనగా తమ వాళ్ళుగా అర్థం చేసుకునే స్నేహితులు ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప సంపద. స్నేహితుడంటే ఎప్పుడూ మనల్ని సమర్థించేవాడు అని కాదు, తప్పొప్పులను విప్పి చెప్పేవాడు, మంచి దారిని చూపించేవాడు, సదా మన శ్రేయస్సును కోరుకునేవాడు. మన మంచి చెడ్డలు బలాబలాలు బాల్య స్నేహితులకు బాగా తెలుస్తాయి. జీవితంలో ఎదిగాక కలిసొచ్చే కలిమి స్థాయిలతో సంబంధం లేకుండా బాల్య స్నేహాలు అల్లుకొని ఉంటాయి. వాటిని సహజ పరిమళంతో విరజిల్లేలా చూసుకోవటం గొప్ప బాధ్యతగా భావించాలి. చిన్ననాటి ఆటలు పాటలు, ఆనాటి సరదాల సన్నివేశాలు బాల్య స్నేహితుల మధ్య గుబాళిస్తాయి. అప్పుడప్పుడు అలాంటి పరిమళాలను మనసారా ఆస్వాదించడం జీవితానికి హాయినిస్తుంది. కాబట్టి వీలైన ప్రతిసారి బాల్య స్నేహితులను కలవడం, కబుర్లాడుకోవటం ఒక విధిగా పెట్టుకోవాలి. స్నేహం అనేది పేద ధనిక కులం మతం తేడాలను చూడదు అంటారు. ఇది నిజమే. 20 ఏళ్ల క్రితం వరకు ఏ ఊరి పిల్లలం అదే ఊళ్ళోని స్కూల్లో చదువుకునే వాళ్ళం. కుటుంబాల ఆర్థిక నేపథ్యం ఎలా ఉన్నా అందరం కలిసి చదివేవాళ్ళం. ఆ ఊరు ఆ పక్క ఊళ్ళ అందరి పిల్లల మధ్య పరిచయాలు స్నేహాలు ఏర్పడేవి. ప్రైవేటు విద్య పరిధి వెళ్ళడం మొదలయ్యాక ఆ పరిస్థితి మాయమైపోయింది. బాల్యం నుంచే పిల్లల మధ్య ఒక విభజన మొదలైపోతుంది. తల్లిదండ్రుల ఆర్థిక స్థాయిని బట్టి స్కూళ్ళు, ఎంత డబ్బు పెడితే అంత కార్పొరేట్ బడులు. దీనివల్ల ఒకే స్థాయి అనుకునే పిల్లలు ఒక స్కూల్లో చదవటం, వారి మధ్య స్నేహాలు ఏర్పడడం జరుగుతోంది. పాఠశాల స్థాయిలో పిల్లల స్నేహాలు మొదలవుతాయి. ఒకరికి ఒకరు ఇచ్చే ప్రాధాన్యమే ఈ స్నేహం చిగురింతకు బీజం. మంచి స్నేహాలు మొలకెత్తడానికి తల్లిదండ్రులు కూడా సహకారం అందించాలి. స్కూలు విషయాలు తెలుసుకుంటున్నప్పుడే స్నేహితుల గురించి తెలుసుకోవాలి. వారి మధ్య జరిగే సంభాషణలు, చిన్న చిన్న విభేదాలు, వాటిని మన పిల్లలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా పరిష్కరించుకుంటున్నారో పరిశీలించాలి. అప్పుడు అవసరమైన సలహాలు ఇవ్వచ్చు. మన పిల్లలు మంచి స్నేహితులుగా మారటానికి సహాయపడచ్చు. అప్పుడప్పుడు పిల్లల స్నేహితులను ఇంటికి పిలవాలి, వారి అమ్మా నాన్నలతోనూ మాట్లాడుతూ ఉండాలి, పిల్లలకు ఇచ్చిపుచ్చుకోవటం చెప్పాలి. మన పిల్లలు మంచోళ్ళు, మిగతా వాళ్ళు కాదు అన్న భావన మంచిది కాదు. ఒకరిని ఒకరు చెడగొట్టరు. మన పిల్లలైనా వేరే వాళ్ళ పిల్లలైనా అప్పుడప్పుడే ప్రపంచంలోకి అడుగుడుతూ ఉంటారు. దాన్ని అర్థం చేసుకోవటానికి మనం ఆసరాగా నిలబడాలి, అవసరమైన సాయం చేయాలి. బాల్యంలో ఏర్పడ్డ మంచి స్నేహాలు బలంగా ఉంటాయి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. ప్రియమైన మీతో కార్యక్రమంలో వింటూనే ఉండండి. మా ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
కొత్తదాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగెలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో. యువ స్నేహితులు నవకాలానికి ప్రతినిధులు. నలుగురు ఏకమైతే చాలు, 1000 టన్నుల శక్తిని ప్రతిఫలిస్తారు. ఉత్తేజం బురకలయిస్తారు, ఉత్సాహాన్ని పరవళ్ళు తొక్కిస్తారు. వాళ్ల ఉద్వేగం కుర్రకారు తీర్లా తీసిపారేయకూడదు, బాధ్యత రాహితమని భావించకూడదు. అదే అల్లరి ఫిరంగుల మధ్య ఒక బాధ్యత పెట్టి చూడండి, ఆనందంగా తలెత్తుకుంటారు. ఒక పెద్ద కార్యభారం మోపి చూడండి, అవలీలగా మోసేస్తారు. సుమంది ఓ పేద రైతు కుటుంబం. బీటెక్ అయ్యి అవగానే సాఫ్ట్వేర్ ఉద్యోగం. అప్పటి వరకు ఇంట్లో చదువు ఖర్చు చాలా అయింది. సంపాదన మొదలైన సంవత్సరమే చెల్లికి పెళ్లి కుదిరింది. తండ్రి చేతిలో 2 లక్షలకు మించి లేవు. తానే ఆసరాగా నిలబడాలి, ఏం చేయాలో తోచలేదు. అప్పుడు తనతో పాటు చదివి తనలాగే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన స్నేహితులే పంచుకున్నారు ఆ బాధ్యతని. ఇది మన చెల్లి పెళ్లిరా, డోంట్ వరీ అన్నారు. క్షణాల్లో బరువును దించేశారు. తలో 50,000 రూపాయలు సర్ది మొత్తం 10 లక్షల రూపాయలు చేశారు. పెళ్లికి అందరూ హాజరై అన్ని పనులు పంచుకున్నారు. ఇల్లంతా సందడి సందడి చేశారు. స్నేహితులంటే వీళ్ళురా అనిపించుకున్నారు. ఇలాంటి విషయాల్లో యువ స్నేహితులు అందరికన్నా ముందుంటున్నారు. ఇప్పుడు ఒకరికి పెనుభారం అయింది, ఒక్కొక్కరు పంచుకుంటే పిడికిడి భారం అనేది వీళ్ళు పాటించే సూత్రం. గణేష్ వాళ్ళ నాన్న గోవర్ధన్ రావు చిన్న గుమాస్తా ఉద్యోగం చేస్తూ 2 పిల్లల్ని చదివించాడు. గణేష్ కి మంచి ఉద్యోగం వచ్చింది. కష్టాలు గట్టెక్కినట్టే అని భావిస్తున్న సమయంలో గోవర్ధన్ రావు కి హార్ట్ స్ట్రోక్. హాస్పిటల్లో చాలా ఖర్చు అయింది. గణేష్ కి వెన్నంటి ఉండి ధైర్యం చెప్పింది, ఆర్థికంగా ఆసరా ఇచ్చింది స్నేహితులే. డబ్బు ముఖ్యం కాదు, స్నేహితుడి ఆనందమే ప్రధానం అని భావిస్తారు వాళ్ళు. స్నేహితులు ఇలా అండగా నిలబడ్డప్పుడు ఎంత ఆపదనైనా అవలీలగా అధిగమించవచ్చు. స్నేహహస్తాల దన్ను కారణంగానే ఎన్నో సందర్భాల్లో చిరునవ్వులు బిరబూస్తున్నాయి, ధైర్యం ధైర్యంగా నిలబడుతుంది. స్నేహానికి ఇంత విలువ శక్తి ఉన్నాయి కాబట్టే అనేక రూపాల్లో అది లోకం నిండా గుబాళిస్తూ ఉంటుంది. ఓ ఇంట వినోదం కొండంతై వెల్లువెత్తుతుంది. ఓ స్నేహితుడి వివాహ వేడుక ఆనందాల పండగ అవుతుంది. ఓ ఊరి ఉత్సవం అంబరాన్నంటే సంబరమవుతుంది. ఒక స్నేహితుడి కన్నీరు నలుగురికి పంచబడి పలుచనవుతుంది, ధైర్యమై కాపు కాస్తుంది. వాడు మన ఫ్రెండ్ రా, వాణలా వదిలేస్తావా అంటూ చేజేతులా హత్తుకుని అండ అవుతుంది. కార్ల్ మార్క్స్ ఏంజల్స్ ది గొప్ప స్నేహం మానవ కళ్యాణానికి బాటలు వేసింది. మహామానవీయ సిద్ధాంతం ఆవిర్భావానికి, ప్రపంచవ్యాప్త ప్రభంజనానికి కారణమైంది. ఫిడెల్ కాస్ట్రో చేగువేరా చెలిమి విముక్తి ఉద్యమానికి ఊపిర్లూదింది. స్వతంత్ర రాజ్యాల సంస్థాపనకు చేయూతనిచ్చింది. వారివి ఆదర్శాలు ఆశయాలు కలగలిసిన మహోన్నత స్నేహాలు. తెలుగునాట బాపు రమణల స్నేహం ఓ చిరస్మరణీయ ఘటం. చక్కని బొమ్మ, చిక్కని సృజన, చెలిమిగా సాగిన ప్రయాణం. కాలం ఏదైనా దేశం ఏదైనా స్నేహం స్నేహమే. అది ఎప్పటికీ కాలం శిరసున జగజ్జేయమానంగా వెలుగొందే మైత్రీ సౌందర్యమే. ఆనందమైనా బాధైనా కష్టమైనా ఇష్టమైనా మనసున సుడులు సుడులుగా తిరుగాడుతున్నప్పుడు దానిలోకి మనసారా ఆహ్వానించడానికి మంచి స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి. కలిసి పంచుకున్నప్పుడు కష్టం మంచుగడ్డలా కరిగి సన్నబడుతుంది, సంతోషం హిమాలయంలా పెరిగి పెద్దదవుతుంది. మరి హెచ్చింపు తగ్గింపుల మాయాజాలంలో భాగం పంచుకోవటానికి మీకెంతమంది స్నేహితులున్నారు? ఒక్కసారి ఆ పేర్లు తలుచుకోండి. స్నేహ సామ్రాజ్యంలో మీరు ఎక్కడున్నారో తెలుసుకోండి. అమెరికా ప్రభుత్వం 1935 ఆగస్టు మొదటి శనివారం ఓ వ్యక్తిని కాల్చి చంపింది. దీన్ని అతడి స్నేహితుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర ఆవేదన ఆగ్రహం కలిగించింది. స్నేహానికి ఎంతో విలువ ఉందన్న భావన ఈ సంఘటన ద్వారా చర్చ జరిగింది. అప్పటి నుంచి స్నేహానికి గుర్తుగా ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కొన్ని దేశాలు జూలై 20ని ఈ సంఘటన జరుపుకుంటాయి. మళ్ళీ ఇందులో కూడా విభజనలు ఉన్నాయి. మహిళా స్నేహ దినోత్సవం 3 ఆదివారం, అంతర్జాతీయ స్నేహ మాసం 5 పాత కొత్త స్నేహితుల వారం 3 ఆదివారం. స్నేహ దినోత్సవం సందర్భంగా రాఖీ మాదిరిగానే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారు, గ్రీటింగ్లు పంచుతారు, కొందరు కొత్త స్నేహాలు ప్రారంభిస్తారు. పేరేదైనా మానవ సంబంధాల్లోని భావోద్వేగాలను వ్యాపార లాభాలకు ఉపయోగించుకోవటమే ఈ దినోత్సవాల పరమార్థం అని కొందరు చెబుతారు. ఏమైనా కానీ ఏదో ఒక రోజున స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకోవటం కూడా మంచిదే గాని మరికొందరు వాదిస్తారు. ఏడాదికి ఒక రోజైనా స్నేహం అని పెదవి విరిచిన దినోత్సవాల సంస్కృతి ఇప్పుడు ఒక వాస్తవం. ఒడ్డున ఉండి విమర్శించడం కన్నా దానిలోకి దూకి ఉపయోగపడే దారి వైపు మళ్లించే ప్రయత్నం చేయటమే మంచి పని కదా. నా వెనుక నడవకు, నేను నీకు తోవ చూపించకపోవచ్చు. నా ముందు నడవకు, నేను నిన్ను అనుసరించకపోవచ్చు. నా జతగా నడు, నా స్నేహితుడిగా నిలిచిపో అన్నారు ఆల్బర్ట్ కేమస్. ఈయన రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత కూడా. ఇద్దరి మధ్య మౌనం కూడా హాయిగా స్థిమితంగా ఉన్నప్పుడే మనది గొప్ప స్నేహం అన్నారు రచయిత డేవిడ్ టైసన్ జెంట్రీ. నీ ఉంటే వేరే కనులెందుకు, నీకంటే వేరే బతుకెందుకు, నీ బాటలోని అడుగులు నావి, నీ పాటలోని మాటలు నావి. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సినారి మాటలివి. నీ మిత్రుడి మీద నీకున్న మంచి భావాలను అతడి మరణానంతరం ఉపన్యాసం దాచుకో, ఎప్పటికప్పుడు అతడి సమక్షంలో పంచుకో అన్నాడు కుమిన్స్. నేను నా శత్రువులందరినీ నిర్మూలించినట్టే కదా, వాళ్ళందరినీ నా స్నేహితులుగా మార్చుకుంటే అన్నారు అబ్రహం లింకన్. నిజమైన స్నేహితుడు అంటే ఓటమిలో ఓదార్చేవాడు, మన గెలుపుని తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేవాడు, ఏం చేయాలో తోచని స్థితిలో నీకండగా ఉన్నాను అనే ధైర్యం ఇచ్చేవాడు అన్నారు మనోవిజ్ఞాన విశ్లేషకులు పార్లే. ప్రేమ అనే మాటలాగానే స్నేహం అనే పదం కూడా గొప్ప భావోద్వేగం అండి. ఈ రెండిట్లో ఏది ముందు అంటే ఖచ్చితంగా అసలు ఏమి తణుకోకుండా స్నేహం అని చెప్పాలి. పరిచయం తర్వాత స్నేహం, స్నేహం అనే రహదారి మీదుగానే ప్రేమ వైపు ప్రయాణం సాగుతుంది. పురాణ ఇతిహాసాల్లోనూ చరిత్రలోనూ స్నేహ ఘట్టాలు బోలెడున్నాయి. మంచి స్నేహాలు మంచి చేస్తే చెడు స్నేహాలు చెడు చేస్తాయి. భారత భాగవత రామాయణ కథల్లో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ తరువాత జానపదాల్లో సినిమాల్లో స్నేహం ఇతివృత్తంగా సాగిన కథలు ఎన్నో. పంచతంత్రం కథలన్నీ స్నేహం గురించి చెప్పినవే. మిత్రలాభం మిత్రభేదం ఎన్నో జీవిత సత్యాలను చెబుతాయి. కాకి పిచ్చుక కథలో ఆ రెంటి మధ్య స్నేహం సంగతి మనకు చిన్నప్పుడు తెలుసు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, సినిమా పాట బాగా పాపులర్. స్నేహమే నాకున్నది, స్నేహమే నా పెన్నిధి అన్న మాట మైత్రి మాధుర్యానికి మచ్చుతునక. స్నేహం మీద వచ్చిన సినిమాలు పాటలు దాదాపు అన్ని బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవన్నీ స్నేహం విలువకు ప్రత్యక్ష పరోక్ష ప్రమాణాలే. స్నేహం నిరంతరం పెరిగేలా ప్రవర్తించాలి. దానికి ఆటంకం కలిగించే ప్రవర్తన ఉంటే సరిదిద్దుకోవాలి. చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకూడదు. ఏదైనా విషయం చెప్పకపోతే మన స్నేహితుడు వెంటనే సెల్ఫిష్ అనే ముద్ర వేయకూడదు. విమర్శించి తప్పులు సరిదిద్దడం స్నేహంలో భాగమే, కానీ అదే పనిగా విమర్శలు చేయకూడదు. భిన్నాభిప్రాయాలు మనసులో ముళ్ళులా గుచ్చుకోకుండా సున్నితంగా ఉండేలా జాగ్రత్తగా చెప్పాలి. ఒక స్నేహితుడిలోని లోపాలని మరో స్నేహితుడి దగ్గర ప్రస్తావించకూడదు. మిత్రుడిలోని మంచి గుణాలను సందర్భం వచ్చినప్పుడు ప్రస్తుతించాలి. అలానే అదే పనిగా పొగడ్తలో ముంచెత్తకూడదు. స్నేహితుడి మాటల్లో ప్రవర్తనలో నిగూఢ అర్థాలు ఉన్నాయేమోననే అనుమానాన్ని దరిచేరనీయకూడదు. ఏమన్నా ఉంటే నేరుగా సున్నితంగా అడగాలి. స్నేహంలో నిజాయితీ, పారదర్శకత, పరస్పర సహకారం చాలా ముఖ్యం. అప్పుడే అది విరాజిల్లుతుంది. ఏమంటారు ప్రియమైన మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Thank you. Namaste, this is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైనతో మీ ఆర్జే భార్గవితో. పూర్తిగా పొట్ట మార్చుకుని గంటల తరబడి వ్యాయామం చేస్తేనే సన్నబట్టం సాధ్యం అనేది చాలా మంది అభిప్రాయం. నిపుణులేమో ఈ రెండు తప్పేనని అంటారు. దానికి ఓ పద్ధతి ప్రణాళిక ఉంటాయంటున్నారు ఫిట్నెస్ పోషకాహార నిపుణులు. అవేంటంటే, తీరైన శరీరాకృతి కావాలనుకున్నా, కండర పుష్టి కలిగి కొన్ని రకాల అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలన్నా వ్యాయామం చేయాలి అనేది మనందరికీ తెలిసిందే. అలా అని కొందరేమో ఉదయం సాయంత్రం 2.5 గంటల చొప్పున వ్యాయామం చేసి త్వరగా బరువు తగ్గొచ్చు అనుకుంటారు. అయితే వ్యాయామం చేయడం మంచిదే, కానీ అతిగా చేస్తేనే సమస్యలు. ఇంతకీ అవేంటి, అవి ఎలా ఎదురవుతాయి అంటే, అతిగా వ్యాయామం చేయటం వల్ల కొన్ని రోజులకి ఉత్సాహం తగ్గిపోతుంది, నిస్సత్వ ఆవరిస్తుంది, క్రమంగా శరీరం కూడా సహకరించదు. ఇవన్నీ అతికి సంకేతాలే. వ్యాయామం ఏదైనా శరీరానికి క్రమంగా అలవాటు పడాలే తప్ప అతిగా ఒక్కసారే చేయాలనుకోకూడదు. అలా చేస్తే అంతర్గత గాయాలు ఏర్పడే ప్రమాదం ఉంది, ఇంటర్నల్ బ్లెమిషెస్ అన్నమాట. అలానే దీనివల్ల అలసట, ఒత్తిడి, కోపం, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. క్రమంగా ఆకలి తగ్గడం, నిద్రలేమి వంటివి తప్పవు. బరువు తగ్గినట్లే తగ్గి తర్వాత ఏ మార్పు కనిపించకపోవచ్చు. గుండె కొట్టుకునే వేగంలో కూడా తేడా వస్తుంది, ఎముకలు కూడా బలహీనమవుతాయి. కొవ్వుతో పాటు కండరాల దృఢత్వం కూడా తగ్గి వయసులో పెద్దవారిలా కనిపించే ప్రమాదం లేకపోలేదు. చర్మం కూడా పలసగా మారిపోతుంది. వ్యాయామం చెయ్యాలి, కానీ దానికి ఓ పరిమితి పెట్టుకోవాలి. నడక, జాగింగ్, యోగా, జిమ్, వెయిట్ లిఫ్టింగ్ ఏదైనా సరే 40 నిమిషాల నుంచి గంట పాటు చేస్తే చాలు. ఒక సమయం అంటూ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వ్యాయామం చేస్తుంటారు కొందరు. అలా చేయడం అస్సలు మంచిది కాదు. ఉదయం సాయంత్రం అనువైన వేళలు. వ్యాయామం అంటే ట్రెడ్మిల్ మీద పరుగులు తీయడానికో సైక్లింగ్ చేయడానికో పరిమితం అవుతూ ఉంటారు, కానీ శరీరం మొత్తానికి వ్యాయామ ఫలితం అందేలా మిక్స్డ్ వర్కౌట్లని ప్రయత్నించాలి. వ్యాయామం కనీసం వారంలో 4 నుంచి 5 రోజులు చేస్తే చాలు. ఒకరోజు శరీరానికి విశ్రాంతి ఇవ్వటం తప్పనిసరి. ఎవరైనా సరే సన్నబడాలనుకున్నప్పుడు మొదట ఆహారంలో మార్పులు చేసుకుంటారు. అప్పటి వరకు తింటున్న అన్నం మానేయడం, అలవాట్లేని చపాతీలు, చిరుధాన్యాలు లేదా ఉడికించిన పచ్చి కూరగాయలు తీసుకోవడం చేస్తూ ఉంటారు. అది లేదంటే పూర్తిగా భోజనం మానేసి పళ్ళు లేదా కూరగాయలు తినడం మొదలు పెడతారు.
ఇక మరికొందరు అయితే ప్రోటీన్ పౌడర్లు, గుడ్డులోని తెల్లసొన, మెంతులు లేదా జీలకర్ర పొడి కలిపిన నీళ్లు, నిమ్మరసం లాంటివి తీసుకుంటూ ఉంటారు. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు మానేసి కేవలం ప్రోటీన్ డైట్ ఉంటే చాలనుకుంటారు. అలానే పొద్దునే టిఫిన్ మానేస్తారు, నేరుగా భోజనం లేదంటే తేలికపాటి ఆహారం ఏదో ఒక దాంతో సరిపెట్టుకుంటారు. ఇలా క్రాష్ డైట్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు, నీరసం బాధిస్తుంది, పని పట్ల శ్రద్ధ తగ్గుతుంది, అన్ని పోషకాలు అందవు దీనివల్ల. ఇలా ఆహారంలో ఒక్కసారిగా మార్పులు చేయడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి అందక అనారోగ్యాలు ఎదురవుతాయి. పిండి పదార్థాలు పూర్తిగా మానేసి కేవలం మాంసకృతులే తీసుకుంటే, అంటే ప్రోటీన్స్ తీసుకుంటే సన్నబట్టం సులువు అనుకుంటారు. దీన్ని ఫ్యాడ్ డైట్ అంటారు. ఏదైనా ఒక పోషకం ఎక్కువగా తింటే చాలు అనే దానిలో వాస్తవం లేదు. ఇలా కేవలం ఒకదాన్నే తీసుకోవడం వల్ల చాలా తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారు, కానీ ఇతర పోషకాలు అందకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు నెమ్మదిగా చూపిస్తాయి. సాధారణంగా నాడీ సంబంధ సమస్యలు ఉన్నవారిని పిండి పదార్థాలు తగ్గించి కొవ్వులున్న ఆహారం తీసుకోండి అంటారు. ఎందుకంటే పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్లలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగి అతి చురుగ్గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేగాని అందరూ అన్ని పోషకాలు మానేసి కేవలం కొవ్వు పదార్థాలు తీసుకోవాలనేం లేదు. ఇదే సూత్రం అన్ని రకాల పోషకాలకు వర్తిస్తుంది. వారి వారి ఆరోగ్య సమస్యల ఆధారంగా డైట్ ని పాటించాల్సి వస్తుంది. కొన్ని తీసుకుంటేనేమో జుట్టు రాలుతుంది, చర్మం పొడిబారుతుంది, పొట్టనొప్పి, సరిగ్గా అరక్కపోవడం, మలబద్ధకం, డయేరియా, అసిడిటీ, హార్మోన్ల సమస్యలు బాధిస్తాయి. క్రమం కొన్ని రోజులకి ఏ ఆహారం పడని స్థితికి చేరుకుంటారు. అంటే ఏం తిన్నా కూడా పడదనమాట, మనకి ఇంతకుముందు తిన్నా కూడా పడకపోవడం అనమాట. కొందరు పోషకాలు సరిపోవడం లేదనే ఉద్దేశంతో మాత్రల రూపంలో తీసుకుంటారు. దీనివల్ల న్యూట్రియంట్ టాక్సిసిటీ సమస్య ఎదురవుతుంది. సాధారణంగా ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లు చేరేది లివర్లోనే, అంటే కాలేయంలోనే. ఇదే విధంగా సప్లిమెంట్ల తాలూకు పోషకాలన్నీ కాలేయంలో నిల్వ ఉండి సమస్యలు తెచ్చిపెడతాయి. కాల్షియం, ఇనుము లాంటి ముఖ్యమైన పోషకాలు అందక గర్భం దాల్చినప్పుడు ఆ పోషకాల లోపం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది మహిళలకి. పాపాయి పైన కూడా ప్రభావం పడుతుంది. భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఏం తినాలి అంటే, మరి సమతులాహారం అందాలంటే ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో కూడా చెప్పాలి కదా. సాధారణ బియ్యం అతిగా తింటే ప్రమాదం ఎక్కువ అనుకుంటే దంపుడు బియ్యం ఎంచుకోవచ్చు, కొర్రల్ని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అయితే వారమంతా అవే తినకుండా మధ్య మధ్యలో దంపుడు బియ్యం తినొచ్చు. మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పులు, పాల పదార్థాలు, పళ్ళు, కూరగాయలు, కొవ్వు పదార్థాలు, చక్కెర్లు అన్నీ కలగలిసి ఉన్నప్పుడే సమతులంగా పోషకాహారం శరీరానికి అందుతుంది. దీన్నే సమతులాహారం అంటారు చూడండి. అది అవగాహన లేకుండా ఎక్కడో విన్నామనో చూసామనో ఆహారంలో ప్రయోగాలు చేయడం ఏమాత్రం మంచిది కాదు. మీ శరీర తత్వానికి సరిపడేవే ఆహారంగా తీసుకోవాలి. కొందరికి తెలియకుండా ఫుడ్ అలర్జీలు ఉండే ప్రమాదం ఉంది. అందుకే తప్పనిసరిగా ఏ కొత్త మార్పునైనా పోషకాహార నిపుణుల సలహా లేనిదే ప్రయోగం చేయడం మంచిది కాదు. ఏమై మీతో తీసుకుందాం మరొక షార్ట్ బ్రేక్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పూల కౌగిలిలో దాబిలి తేలియాడెనే ముద్దులలో తెలిమ పూల కౌగిలిలో దాబిలి తేలియాడెనే ముద్దులలో గాలి పెదవులే మెల్లక సోకిన గాలి పెదవులే మెల్లక సోకిన తల్లని వెన్నెలలో చక్కని కన్న సమీపములో అందమేనాలో లీనమాయనే ఆనందమే నా గానమాయనే తల్లని వెన్నెలలో
జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిల్ లాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ అజయ్ భార్గవితో. పేషెంట్లకు ఉచితంగా వైద్యం చేసే డాక్టర్లని చూసుంటారు, రోగులకు ఆర్థిక సాయం అందించే డాక్టర్ల గురించి తెలుసుకుని ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోతున్న డాక్టర్ అలా కాదు. కేవలం రోగుల ఆరోగ్యం ఆర్థిక సమస్యలే కాదు, వారి ఊరి గురించి నీటి సమస్యల గురించి కూడా తెలుసుకుంటాడు. అక్కడితో ఆగిపోకుండా ఆ గ్రామానికి వెళ్ళి అందరినీ కూడగట్టుకుంటాడు. అలా అక్కడ నీరు, పారిశుద్ధ్యం, ఇతర వసతులు వచ్చేలా పనిచేస్తుంటాడు. ఇప్పటి వరకు దాదాపు 70 గ్రామాల్లో నీటి వనరుల్ని అందుబాటులోకి తెచ్చిన అతన్ని అందరూ నీటి డాక్టర్ గా పిలుస్తున్నారు. ఇందుకి ఎవరు అతను, ఆయన చేస్తున్న కృషి ఏంటి? గ్రామాలు బాగుండాలంటే అక్కడ సరైన వనరులు, ఉపాధి ఉండాలి, పారిశుద్ధ్యం ఉండాలి, ఉచిత వైద్యం, విద్య ఉండాలి. వీటిలో ఏది లోపించినా గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండరు. మహారాష్ట్రకు చెందిన డాక్టర్ అవినాష్ పాల్ కు మహారాష్ట్రలోని గ్రామాల్లో ఇలాంటి లోపాలే కనిపించాయి. ఆయన ఒక డెంటల్ సర్జన్. పూణెలోని భారతీయ విద్యాపీఠ్ డెంటల్ కాలేజ్లో డెంటల్ కోర్స్ ని పూర్తి చేసుకున్నాడు. ఎంతో మంది వృద్ధులు ఉచిత వైద్యం కోసం వచ్చేవారు. వివిధ గ్రామాల నుంచి వచ్చే ఆ వృద్ధులంతా కాలేజీ ఆవరణలో గంటల ధరబడి వైద్యం కోసం వేచి ఉండటం అతన్ని బాధించింది. గ్రామాల్లో ఉచిత వైద్యం, ఉపాధికి సంబంధించిన ఎలాంటి విషయాలపై వారికి అవగాహన లేకపోవటం వల్లే నీరు, వైద్యం, ఇలా ఏ అవసరం వచ్చినా సుదూర ప్రాంతాలకు వారు తరలి వెళ్లాల్సి వస్తోందని తెలుసుకున్నాడు. అప్పుడే తను గ్రామాల్లో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు.
డెంటల్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత సతారా పట్టణంలో డిస్పెన్సరీని ప్రారంభించిన, గ్రామాల్లో పేద ప్రజలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో 1997లో మహారాష్ట్రలోని బెబ్లివాడి గ్రామానికి చేరుకున్నాడు. అప్పటికి తన వయసు 23 ఏళ్ళు. అక్కడ ప్రజలందరూ తరచూ రోగాల బారిన పడుతుండేవారు. దీనికి కారణం పారిశుద్ధ్య లోపమేనని తెలుసుకున్న అవినాష్ ఓ రోజు గ్రామ సభను ఏర్పాటు చేశాడు. ఈ గ్రామ సభకు ఎక్కువ మంది హాజరు కాలేదు. దానికి కారణం అవినాష్ అక్కడ పేరున్న వ్యక్తి కాదు. అంత చిన్న కుర్రాడు తమకు ఏం చేస్తాడు అనే అనుమానం కూడా ఆ గ్రామ ప్రజల్లో లేకపోలేదు. ఈ సంఘటన తర్వాత అక్కడి వారికి సాయం చేయాలనే ఆశయం మరింత బలపడింది. అలా అరుణ్ అనే యువకుడితో కలిసి గ్రామంలో మరుగుదొడ్లను నిర్మించడం మొదలుపెట్టాడు అవినాష్. ఇలా వీరిద్దరే శ్రమిస్తుండటాన్ని గమనించిన కొందరు గ్రామస్తులు వారికి సాయంగా వచ్చారు. తమ ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మాణాన్ని చేపట్టారు. అలా కొన్ని నెలల్లోనే బెబ్లివాడి గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు వెలిసాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామస్తుల్లో అవినాష్ పై గౌరవంతో పాటు నమ్మకం కూడా బలపడింది. ఆ తర్వాత ఆ గ్రామంలో రోడ్లు, అసెంబ్లీ హాల్ నిర్మాణం లాంటివన్నీ ప్రజల సాయంతో పూర్తి చేయగలిగాడు అవినాష్. వివిధ ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన తెలియజేసేవాడు, అవగాహన పెంపొందించేవాడు. ఇలా ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని గ్రామ ప్రజలు ముందుకొచ్చి పరిష్కరించుకుంటుండడం అక్కడ మంచి ఫలితాన్ని ఇచ్చింది. పారిశుద్ధ్య సమస్యతో పాటు వ్యవసాయ సమస్యల్ని స్వయంగా పరిష్కరించుకున్న బెబ్లివాడి గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. ఆ తరువాత ఇరుగు పొరుగు గ్రామాలకు చెందిన వారు తమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు అవినాష్ పాల్ని సంప్రదించడం మొదలుపెట్టారు. పారిశుద్ధ్యం తర్వాత గ్రామాల్లో ప్రజల్ని ఎక్కువగా వేధిస్తోంది నీటి సమస్యనని తెలుసుకున్నాడు అవినాష్. సమస్య గురించి విన్న తర్వాత పూర్తి సమాచారం కోసం ఆయా గ్రామాల్ని సందర్శించి ఆ తర్వాత గ్రామ సభని నిర్వహించేవాడు. గ్రామస్తుల నుంచి కొంత విరాళాలు సేకరించి ఆ డబ్బులో ఇంకుడు గుందలు, బావులు, చెరువులు తవ్వే పనులు మొదలయ్యేవి ఆ డబ్బుతోటి. ఆ తర్వాత ప్రభుత్వ సాయంతో మిగిలిన పని పూర్తి చేసేవారు. ఇలా చాలా గ్రామాల్లో సొంతగా నీటి వనరులు ఏర్పాటు చేసుకోవడం మొదలవ్వడంతో వేసవిలో ప్రభుత్వం పంపే వాటర్ ట్యాంకర్లపై ఆధారపడడం తగ్గిపోయింది. ఇలా మహారాష్ట్రలో ఒక నీటి విప్లవానికి కారకుడైన అవినాష్ ను గ్రామస్తులంతా పన్యాచా డాక్టర్, అంటే నీటి డాక్టర్ అని పిలిచేవారు. అవినాష్ మహారాష్ట్రలోని దాదాపు 70కి పైగా గ్రామాల్లో నీటి వనరుల్ని కల్పించడంలో ఎంతగానో కృషి చేశాడు. అంతేకాదు బిచుకలే, పాల్సీ, పన్వన్, జఖన్గావ్, వేలు ప్రాంతాల్లో ఆయన చేపట్టిన సరస్సుల ప్రక్షాళన కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ స్థాపించిన నామ్ ఫౌండేషన్ కు ట్రస్టీగా పనిచేశాడు అవినాష్. ఇలా గ్రామాల్లో నీటి వనరుల్ని ఏర్పాటు చేయడంలో అవినాష్ చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న నటుడు ఆమిర్ ఖాన్ గ్రామీణ అభివృద్ధి కోసం తను స్థాపించిన పానీ ఫౌండేషన్ కు అవినాష్ ను తమ కమ్యూనిటీలో ముఖ్య సలహాదారుగా నియమించారు. గ్రామాల్లో నీటి కోసం ఈయన చేస్తున్న కృషికి గాను బాబా ఆమ్టే మానవతా పురస్కార్, రాజశ్రీ సాహు ఇలా ఎన్నో అవార్డుల్ని అందుకున్నాడు. అవినాష్ సూచనలు రాజస్థాన్ లోని బనోలి గ్రామంలో మంచి ఫలితాన్ని అందుకోవడంతో నీటి కొరతను ఎదుర్కొంటున్న మరికొన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఈ నీటి డాక్టర్ అందిస్తున్న సూచనల్ని పాటిస్తున్నాయి. ఇలా వైద్యంతో పాటు గ్రామాల్లో నీటి కొరతని తీరుస్తున్న ఈ డాక్టర్ ఎంతో మందికి ఆదర్శనీయుడు కదా. ప్రేమైన మీతో ఇస్తున్న మరొక షార్ట్ బ్రేక్ వింటూనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. We'll be right back.
ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్ and VB Venkat Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
You are listening to Mind Media, the voice of India.
Mind Media, the voice of India.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మీ ఆర్జే భార్గవితో శత వసంతాల చైతన్య వారధి కొండపల్లి కోటేశ్వరమ్మ. జ్ఞాపకాలు కొందరికి నిట్టూర్పులు, మరికొందరికి మధురానుభూతులు, కానీ ఆమెకు నిత్య చైతన్య దీపికలు. ఊహ తెలిసిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రజా ఉద్యమాల దారుల్లో పయనం ఆమెది. ఉద్యోగము, కాస్తంత ఆర్థిక ప్రయోజనము లేదా ప్రభుత్వ అవార్డో చేతికందిన తర్వాత అప్పటి వరకు ఆవేశంగా చెప్పే ఆదర్శాలను చాలా మంది ఆటక మీద పెట్టేస్తున్న రోజులివి. ఇలాంటి వాటికి భిన్నంగా తనకు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చెలించని ధీరత్వంతో, స్ఫూర్తితో జీవితాన్ని ఆదర్శంగా నిలిపిన సాహస మానవి కొండపల్లి కోటేశ్వరమ్మ. ప్రజా జీవితంలో మమేకమై ఉద్యమకారిణిగా, కళాకారిణిగా, కవయిత్రిగా, రచయిత్రిగా ఇలా విభిన్న పార్శ్వాలతో నిండిన జీవితం కోటేశ్వరమ్మది. జాతీయోద్యమం, సంఘ సంస్కరణోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం అజ్ఞాతవాసాలతో పెనవేసుకున్న జీవితం ఆమెది. ప్రస్తుతం విశాఖలో తన పెద్ద మనువరాలు కావూరి అనురాధ సంరక్షణలో ఉంటున్నారు కోటేశ్వరమ్మ. ఈ నెలలో శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తనను పలకరించారు చాలా మంది. ఇంటర్వ్యూ చేసుకోవడం జరిగింది, అందులో కొన్ని మీకు అందిస్తున్నాను. కోటేశ్వరమ్మ కృష్ణా జిల్లా పామరులో ఎగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. ఆవిడికి 4-5 ఏళ్ళ వయసులో ఊహ తెలియని రోజుల్లోనే వారి మేనమామతో పెళ్ళైంది.
పెళ్ళైన రెండేళ్లలోపే అతను మరణించాడు. 7 ఏళ్ల వయసులో వితంతు అయ్యారావిడ. ఇవన్నీ తన ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చదువు సాగించారు. ఒకసారి గాంధీ గారు వారి గ్రామానికి వచ్చారు, ప్రసంగం చేశారు, జాతీయోద్యమానికి విరాళాలు సేకరించారు. ఆ సమయంలో ఆవిడ ఒంటి మీదున్న బంగారు ఆభరణాలన్నీ అక్కడే ఇచ్చేశారు. తను ఇంటికి వచ్చేసరికి జరిగింది విని వారి తల్లి ఆవిడ్ని చీవాట్లు పెట్టిన తన తండ్రి మాత్రం, నా కూతురు ప్రజోపయోగమైన పని చేసింది అంటూ ఎంతో మెచ్చుకున్నారట. కోటేశ్వరమ్మ గొంతు చాలా శ్రావ్యంగా ఉండడంతో జాతీయోద్యమ సభల్లో ఆవిడ చేత దేశభక్తి గీతాలు పాడించేవారు. ఆవిడ వితంతువుగా ఉన్న కుటుంబ ప్రోత్సాహం ఉండడంతో 8వ తరగతి వరకు చదివారు ఆవిడ. పీపుల్స్ వార్ స్థాపకుడు కొండపల్లి సీతారామయ్యతో జీవితం మొదలైంది. జాతీయోద్యమంలో ప్రజా ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు ఆవిడ. ఇంతకు ముందు క్షయవ్యాధితో చనిపోయిన ఆవిడ మొదటి భర్త తనకు మళ్ళీ పెళ్లి చేయించిందని వీరి తల్లిదండ్రులకు చెప్పి కొంత పొలాన్ని ఆవిడ పేరు రాసి పెట్టాడట. ఆ విషయం ఆవిడకి అప్పటికి తెలియదు, కానీ తనకు పునర్వివాహం చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై ఇంట్లోనూ బంధుమిత్రుల మధ్య చర్చలు జరిగేవి. అప్పటికే వామపక్ష భావాలు ఆవిడలో ప్రవేశించాయి. ఎన్నో మలుపుల తర్వాత ఆవిడకి అప్పటి సంప్రదాయాలకు ఊళ్ళో వారి మనోభావాలకు వ్యతిరేకంగా పునర్వివాహం జరిగింది. కమ్యూనిస్టు భావజాలంతో ఉత్తేజితుడై దీక్షగా కార్యకర్తగా పనిచేస్తున్న భర్త కొండపల్లి సీతారామయ్యతో మమేకమై ఆవిడ కొండపల్లి కోటేశ్వరమ్మ కూడా పార్టీ కార్యకర్తగా సాంస్కృతిక ప్రదర్శకురాలిగా గుర్తింపు పొందారు. అప్పటికే ఆయన పీపుల్స్ వార్ పార్టీని ప్రారంభించలేదు. ఆ సమయంలో ప్రభుత్వం ఆవిడతో పాటు ఎందరో కమ్యూనిస్టు నేతల్ని నిర్బంధించింది. అప్పో అజ్ఞాతవాసం సంగతి చెప్పుకుంటే అదో పెద్ద సంగతి అంటారు కోటేశ్వరమ్మ. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని విధించింది. ఆ సమయంలో అజ్ఞాత జీవితాన్ని గడపాల్సి వచ్చింది. బందరు, ఏలూరు, విశాఖపట్నం, పూరి, నాగపూర్, రాయచూర్, గోంధియాలలో చాలా చోట్ల రహస్య జీవితాన్ని గడిపారు ఆవిడ. సహచరులంతా ఆవిడకి ఎన్నో విషయాల్లో తమ అండదండలు అందించారు. ఆ రోజుల్లో భర్తకు పిల్లలకు దూరంగా అజ్ఞాతంగా రహస్య జీవనం సాగిస్తూ పార్టీకి పూర్తిగా సహాయపడేవారు. ఆవిడకి ఇద్దరు పిల్లలు చందు, కరుణ అజ్ఞాతవాసం ప్రారంభంలోనే పుట్టారు. నిషేధం ఎత్తివేసిన తర్వాత పార్టీ కార్యకర్తగా వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేస్తూ ఆంధ్ర తెలంగాణలో ఎన్నో ఊళ్ళు తిరిగారు. ఎన్నికల ప్రచారంలో మహిళలను పెద్ద ఎత్తున సమీకరించేవారు కోటేశ్వరమ్మ. వారి సిద్ధాంత భావజాలానికి అనుగుణంగా పీడిత ప్రజల పక్షాన నిలిచిన ప్రజాశక్తి పత్రిక అప్పట్లో మానికొండ సూర్యావతి, తాపి రాజమ్మ, కంభంపాటి మాణిక్యమ్మ తదితరులతో కలిసి విజయవాడ వీధిలో తిరుగుతూ పార్టీ పత్రిక ప్రజాశక్తిని అమ్మేవారు. అందులో వచ్చిన విశేషాలని గ్రామాల్లో ప్రజలకు వివరించేవారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైజ్ఞానిక సాంస్కృతిక అంశాల గురించి, మహిళల ఆరోగ్యం, పారిశుద్ధ్యం వంటి విషయాల గురించి విస్తృతంగా ప్రచారం చేసేవారు. మహిళలు వేదికలెక్కి సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడాన్ని అసభ్యతగా భావించే ఆ కాలంలో కోటేశ్వరమ్మ, తాపి రాజమ్మ, వీరమాచినేని సరోజిని, కొండేపూడి రాధ తదితరులు వాటిని ధిక్కరించి ప్రదర్శనలిచ్చారు. ప్రజానాట్య మండలిలో ఒకరిగా కోటేశ్వరమ్మ అనేక ప్రదర్శనల్లో ముఖ్య భూమికని పోషించడమే కాకుండా పుచ్చలపల్లి సుందరయ్య, డాక్టర్ గరికపాటి రాజారావు వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. ప్రజా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు భూస్వాములు, రౌడీలు, పోలీసులు సాగించిన దుష్ప్రచారాలని, భౌతిక దాడుల్ని పార్టీతో పాటు మహిళా కార్యకర్తలందరూ ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నారు. భర్తతో విభేదించిన అంశాలు కోటేశ్వరమ్మ ప్రమేయంతో జరిగినవి కావు అంటారు ఆవిడ. వాటి వెనుక అంతర్గతంగా చాలా కారణాలున్నాయట. మేము విడిగా అజ్ఞాతంగా గడిపిన రోజుల్లో కొన్ని అనుబంధాల వైపు సీతారామయ్య ఆకర్షితుడయ్యాడు. నన్ను విడిచి వేరే ఊరు వెళ్ళి అక్కడ మరో ఆమెతో ఉండటం ప్రారంభించాడు. మా ఇద్దరు పిల్లల చందుకరణను తన దగ్గరే ఉంచుకున్నాడు. అప్పటికి పార్టీ చీలిపోవడం రకరకాల కారణాల వల్ల చాలా మంది దూరంగా జరిగారు. అయితే ఆత్మీయులైన వారంతా ఎంతో వెన్నుదనగా నిలిచారు. అప్పటికి నాకు 35 ఏళ్ళు, హై స్కూల్ చదువు ఎప్పుడో 8వ తరగతితోనే ఆగిపోయింది. ఎలాంటి ఉపాధి పొందే దారులు ఏం కనిపించడం లేదు. ఆర్థికంగా ఏ ఆలంబన లేకుండా పోయింది. గతంలో నిషేధ కాలంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాల కోసం అమ్మిన నా నగల విలువను పార్టీ నాకు తిరిగి ఇవ్వబోతే సీతారామయ్య వాటిని తీసుకోనివ్వలేదు. నేను సున్నితంగా తిరస్కరించాను. పిల్లలిద్దరినీ సీతారామయ్య చదివించాడు. కరుణ డాక్టర్ అయింది, చందు అతనితో పాటు నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్ళిపోయాడు అని గుర్తు చేసుకుంటారు కోటేశ్వరమ్మ. చాలా మంది లాగే కోటేశ్వరమ్మ జీవితంలోనూ అనేక కష్టాలు ఎదురయ్యాయి. తన కుమారుడు చందును పోలీసులు మాయం చేసినప్పుడు, తన కుమార్తె కరుణ మానసిక వేదన భరించలేక మరణించినప్పుడు, ఇంకా ఇలా రకరకాల కష్టాలు వెంటాడుతున్నప్పుడు అనేక మంది మిత్రులు ఆవిడికి తోడుగా నిలిచారు. అలాంటప్పుడు కార్యశూరులు, త్యాగధనులు అనిపించుకున్న మహనీయుల స్ఫూర్తితో మనిషి ఉత్తేజితులవుతాడు. వారి ఓదార్పు ఊపిరిలోదుతుందేమో అనిపిస్తుంది. ఆ కారణంతోనే ఆవిడ ఇన్నాళ్ళు జీవిస్తున్నానేమోనని అనిపిస్తుంది అనుకుంటారు. నాకు ఉపాధి లేని రోజుల్లో స్వశక్తితో నా కాళ్ళపై నేను నిలబడడానికి ప్రయత్నించాను. ఆ వయసులో నేను హైదరాబాద్ ఆంధ్ర మహిళా సభ హాస్టల్లో చేరాను. అక్కడే మెట్రిక్ పూర్తి చేశాను. ప్రభుత్వం వారిచ్చిన స్టైఫండ్ ఫీజులకు సరిపోతే రేడియో నాటకాల్లోనూ కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ కథలు రాస్తూ సంపాదించుకున్న కొద్ది డబ్బు మాత్రం సొంత ఖర్చులకు సరిపెట్టుకునేదాన్ని అంటారు. పరీక్షలు బాగా రాసి మెట్రిక్ పాస్ అయ్యారు ఆవిడ. ఇంకా చదవటానికి వీలు లేకపోవడంతో కాకినాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో మెట్రన్ ఉద్యోగంలో చేరారు. అక్కడే రిటైర్ అయ్యే వరకు పనిచేశారు ఆవిడ. ఇవాళ ప్రియమైన మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తున్నాను మీ ఆర్జే భార్గవి. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. ఆగస్టు 7, 2018 నాటి ఎపిసోడ్ పునః ప్రసారం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.